சரணம் கரவாணி சர்மதம் தே சரணம் வாணி சராசரோபஜித்யம் கருணாமசுனை கடாக்ஷபாதை குருமாம் அம்பகுதார்த்த சார்த்தவாஹம் சரதா சரதம்போஜவதனா வதனம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் விமலபட்டி கமலகுட்டி புஸ்தக ருத்ராட்சசஸ்தஹஸ்தபுட்டி காமாட்சி பக்ஷ்மலாட்சி கலித விபஞ்சி விபாசி வைரிஞ்சி வாகர்த்தா விவ சம்ப்ருக்தௌ வாகர்த்த பிரதிபத்தயே ஜகத பிதரௌ வந்தே பார்வதி பரமேஸ்வரௌ குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தக்ஷிணாமூர்த்தயே நமஹ. స్తోత్రముల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఈ శివ మహిమ్న స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలంబనంగా చేసుకుని ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. శివుని యొక్క మహిమని కీర్తన చేస్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలని మంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క మంత్రం ఎలాగ ఉపయోగించి ఎలాంటి సిద్ధులు పొందాలో చెప్పారు. అలాంటి మంత్రశాస్త్రాల్లో ఈ శివ మహిమ్న స్తుతిని మంత్రంగా చెప్పి ఈ మంత్రాన్ని ఎలా వినియోగించి ఎలా సిద్ధి పొందాలో చెప్తూ వాళ్ళు, అస్య శ్రీ శివ మహిమ్న స్తోత్ర మహామంత్రస్య శ్రీ పుష్పదంతర్షి శిఖరిణ్యాది ఛందాంసి శ్రీమద్ ఆశుతోష శివో దేవత హ్రౌం బీజం జూం శక్తి సహ కీలకం మమ శ్రీ సాంబ సదాశివ ప్రీచ్ఛత్తే శివ మహిమ్న స్తోత్ర పాఠే అభిషేకే వినియోగ అని వినియోగ పద్ధతి చెప్పారు. అంటే పారాయణ చేసేటప్పుడు పాఠే వినియోగ అనాలి, అభిషేకం చేసేటప్పుడు అభిషేకే వినియోగ అని అభిషేకం చేయడం ఉంది. అంతేకాదు శివునికి సంబంధించిన షోడశోపచార పూజలు ఈ స్తోత్రంలో చేయడం ఉన్నది. ఇంకే మంత్రం అక్కర్లేదుట. ఒక మహిమ్న స్తుతి పట్టుకుంటే ఒక స్తోత్రంతో ఆవాహనం, ఒక స్తోత్రంతో ధ్యానం, ఒక స్తోత్రంతో పుష్పాలు ఇవ్వడం, ఒక స్తోత్రంతో ధూపం ఇవ్వడం, ఇంకో స్తోత్రంతో దీపం ఇవ్వడం, మరి ఇంకోటి అక్కర్లేదు. కేవలం శివ మహిమ్న స్తోత్రంతోనే పూజా విధానం అంతా కూడా అందులో లిఖించారు ఆగమ శాస్త్రాల్లో. అంటే దీని అర్థం మరొక అపేక్ష లేకుండా కేవలం ఈ స్తోత్రంతోనే మనం ఎన్నో సిద్ధులు పొందవచ్చు అని. అందుకే ఇది మహామంత్రం చెప్పి దీని ఋషి ఎవరు అంటే పుష్పదంతుడు. తన పూర్వ విషయంలో పుష్పదంతుడు, అతడే శివ పరివారంలో ఉండేవాడు. అతడు ఈ శాప చిన్న శాపం వల్ల భూమికి వచ్చి తిరిగి ఈ స్తోత్రం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. స్తోత్రం చేయాలంటే ఏముండాలండి? శ్రావ్యమైన కంఠము, చక్కని లయ జ్ఞానం, శృతి జ్ఞానం కలిగినటువంటి వాడే చేయగలడు స్తోత్రం. అందుకు ఆ స్తోత్రం కలిగి ఉండాలి అంటే వాడి దగ్గర ఉండవలసిన విద్య ఏమిటి? సంగీత విద్య ఉండాలి. అంటే గాంధర్వ విద్య వాడి దగ్గర ఉండాలి. గాంధర్వ విద్య వాడి దగ్గర శ్రేష్టంగా ఉన్నప్పుడు అతను గంధర్వరాజు గారికి ఇంకెవడవుతాడు? అందుకు ఆ వందీగణంలో గాంధర్వ గణమునకు చెందినట్లుగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు స్తోత్రం చేసి నిత్యం శివుణ్ణి కొలుచుకునేవాడు. అటువంటిది ఒకసారి శివపార్వతులు ఏకాంతంలో ఒక రహస్యమైన తత్వ చర్చ చేస్తూ ఉంటే ఇతడు తొందరపాటుగా అటు ప్రవేశించి విన్నట్ట రహస్యంగా. ఆ వినగానే అమ్మవారు చెప్పించారు, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి తగవురా అని. అందుకు నేను శాపం పొంది భూలోకానికి చేరాను అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఎంత విశేషం చెప్తున్నాడంటే, భూమిలో పుట్టేం కనుక మనం భూమే గొప్పది అనుకుంటున్నాం, నిజమే. కానీ అక్కడ నుంచి ఇక్కడ పడ్డవాడికి తెలుస్తుంది దాని విలువ, దీని యొక్క తక్కువతనం. అందుకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకం ఎలా ఉన్నదంటే, మలకలిలే మత్స్యలోకే ససోకే అన్నారు. ఇది మలకలిలే, మలినముతో కూడుకున్నటువంటి లోకం. ఇక్కడ అన్ని మాలిన్యములే. వాక్కుకు సంబంధించిన మాలిన్యం అంటే వాక్కులు కూడా శుద్ధమైన వాక్కులు ఎంతమంది పలుకుతారు? నాలుగు మాట్లాడితే 40 తప్పులు ఉంటాయి. అందుకు వాక్ కాలుష్యం కొంత, దాని తర్వాత చిత్త కాలుష్యం. ఏదో మంచి ఆలోచన వస్తోంది 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 అని సరదా పడుతున్న లోపలే 10 చెడ్డ ఆలోచన వచ్చి మింగేస్తాయి. అందుకు చిత్త కాలుష్యం కొంత. ఇక కర్మ కాలుష్యం చెప్పలేనంత. అను కనుక ఇన్ని మలకలిలములు మధ్య మత్స్యలోకే చచ్చులోకం అర్థం. మత్స్యలోకం అంటే మత్స్య అంటే చావు, చావడమే లక్షణం కాగలిగినటువంటి లోకం మత్స్యలోకం. ఇక్కడ ఏవైనా పోని ఆనందం ఉందా అంటే సశోకే, శోకమయమైనటువంటిది. ఒకవైపు ఇన్ని రకాల కాలుష్యాలు, మరొక వైపు మత్స్యలోకం, ఇంకొక వైపు శోకం. ఇలాంటి దాంట్లో పడ్డానే అని బాధపడి వెంటనే పూర్వజన్మ స్మృతి అక్కడ నుంచి వచ్చినవాడు కదా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడంటే ఆ వ్యక్తి వెనకాల ఎన్ని జన్మల సంస్కారాలు ఉన్నాయో మనకు తెలియదు. ఒక్కొక్క జన్మ కథని ఒక్కొక్కడు చెప్పినప్పుడు ఒక్కొక్క కథగా కనిపిస్తాయి, కానీ ఇన్ని జన్మల కథలు ఆ వ్యక్తి వెనక కథలు అని సమన్వయించుకోవడంలో మన తెలివితేటలుంటాయి. అందుకు ఇప్పుడు ఈ స్తోత్రం చేస్తున్నటువంటి వాడు తప్పకుండా ఆ జీవుడు శివలోకం నుంచి వచ్చినవాడే, లేకపోతే ఇలాంటి మాటలు ఆడలేడు. అయితే మళ్ళీ ఈ కాలుష్యం అంతా పోగొట్టుకోవడానికి, శోకాన్ని పోగొట్టుకోవడానికి, ఈ మత్స్యలోకం నుంచి ఆ అమర్త్యమైన ఆనందమైన లోకం చేరడానికి ఏమిటి మార్గం అని ఆలోచించేట ఆ పుట్టినవాడు. దానికి అతను ఎంచుకున్న మార్గం ఏంటంటే స్నిగ్ధా విర్దుగ్ధారామల మధుర సుధా బిందు నిశ్శందనీభి. ఎలాంటి వాక్యాలు తీసుకున్నాయంటే మృదువైనటువంటివి, తేనెవలే అమృతప్రాయంగా మధురంగా ఉండేటువంటివి, అంటే మృదువుగా మధురంగా ఉండేటువంటివి. మృదువుగా మధురంగా ఉంటే చాలదండి, వ్యాకరణ దోషాలు ఏవీ లేకుండా ఉండాలి, అప్పుడే దాన్ని సాధువచనము అంటారు. చక్కటి మాట చెప్పడానికి భారతదేశం ఎంతో సంస్కరించి వ్యాకరణ విద్య అనే దాన్ని ఒకటి ఆవిష్కరించింది. వ్యాకరణ విద్య ఏం చేస్తుందంటే వాక్కుని సంస్కరిస్తుంది వ్యాకరణ విద్య. అలా సంస్కరింపబడ్డ వాక్కుతో ఎవడైతే జీవిస్తాడో వాడి యొక్క జీవితమే శుద్ధమవుతుంది. అందుకే వాక్కు సంస్కరింపబడితే చిత్తం సంస్కరింపబడి చిత్తం ద్వారా జీవితం సంస్కరింపబడుతుంది. అందుకు వాక్కుని సంస్కరించడానికి ప్రయోగింపబడ్డ శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. ఈ వ్యాకరణ శాస్త్రం ఎంత గొప్పది అంటే వేదమునకు అంగ విద్య ఇది. వేదములు నాలుగైతే దానికి అంగములు ఆరు అని చెప్పారు. అందులో జ్యోతిషము, వ్యాకరణము, అలాగే కల్పము, నిరుక్తము, ఛందస్సు అని ఇలా చెప్పబడుతూ ఉన్నటువంటివి ఉన్నాయి కదా. అందుకు వ్యాకరణం వేదానికి అంగంగా చెప్పబడ్డ మహావిద్య. అలాంటి వ్యాకరణంలో పండితుడి ఇది విశేషం. ఇక్కడ చెప్తున్నది నేను నా యొక్క ఈ మాలిన్యాన్ని, కాలుష్యాన్ని, మత్స్య లక్షణాన్ని, శోక లక్షణాన్ని పోగొట్టుకుని తిరిగి నా ఉన్నత స్థితిని పొందడానికి నేను వ్యాకరణము ద్వారా శుద్ధమైన మృదువైన మధురమైనటువంటి వాక్కులతో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నాను అని పుష్పదంతుడు చెప్పినట్లుగా జయంత భట్టు న్యాయమంజరైన గ్రంథంలో మనకు చెప్పారు. అందుకే పుష్పదంతో ప్యాహ అనే వాక్కు మనకు కనిపిస్తుంది. అందుకు మాటని వైయాకరణ భణితిభి తూర్ణమపూర్ణ కర్ణహ అని చెప్పారు. వైయాకరణ భణితిభి అంటే వ్యాకరణ శుద్ధమైన పలుకులతో మధురంగా మృదువుగా స్తోత్రించాను అన్నాడు. మరి ఇంత వ్యాకరణ శుద్ధంగా పలికేవాడు ఎవడు అని మనం పరిశోధిస్తే అలా పలికిన వ్యాకరణ మహాపండితుడు ఆయన ఈ స్తోత్రం రచించారు. ఇతడు మనకు అందేవాడే చరిత్రకి ఆయన పేరే కాత్యాయన వరరుచి అని చెప్పబడుతున్నవాడు. అందుకే పుష్పదంతుడు అంటే ఏమిటో వరరుచి అన్న ఆయనే. వరరుచి అనే మహానుభావుడు మనకి ఉన్నాడు. కాళిదాసాదులు కూడా ఆయన్ని స్మరించారు. ఈ వరరుచిని స్మరించకుండా సంస్కృత భాష నేర్చుకునేవాడెవడు ఉండడు. ఆయన స్మరించి సంస్కృత భాష నేర్చుకుంటారు. అందుకే నమః పాణిని కాచాయన పతంజలిభ్యో మహభ్యో గురుభ్యో నమః అని వ్యాకరణ శాస్త్రం నేర్చుకునే ముందు ప్రతివారు ఇలా నమస్కారం చేసుకుంటారు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క గురువుని నమస్కారం చేసుకోవాలి కదా. వ్యాకరణ శాస్త్రానికి గురువు ఎవరు అంటే నమః పాణిని కాచ్యాయన పతంజలిభ్యో మహభ్యో గురుభ్యో నమః. పాణిని, కాచ్యాయనుడు, పతంజలి మొదలైనటువంటి గురువులకు నమస్కారము. వీళ్ళు శబ్దశాస్త్రాన్ని సంస్కరించిన మహాత్ములు. వీరు ముగ్గురు దివ్యజాతికి చెందినటువంటి వారు. పాణిని సామాన్యుడు కాడు. పరమేశ్వరుడు తన ఢక్కని మ్రోగించుతున్నప్పుడు నాట్యమంతా చేసి శివుడు తన యొక్క డమరుకాన్ని మోగించట. ఆ డమరుకం నుంచి 14 శబ్దాలు పుట్టాయి. అయవు నరుక్యోం అయౌ హయవరట్లం యమగణనంజై ఘడదశ్ జవగడదశ్ కప తెరత తెరతౌ కపై శేషత హల్లని సౌండ్స్. మొత్తం 14 శబ్దాలు. ఈ 14 శబ్దాల్లో ఏవి దాగి ఉన్నాయంటే మనం ఇప్పుడు చదువుకుంటున్న అక్షరాలన్నీ దానిలో ఉన్నాయి. అయు అరులు ఏఐ ఇవి దానిలో దాగి ఉన్నాయి. అచ్చులు హల్లులు ఇవన్నీ ఆ శబ్దముల్లో దాగి ఉన్నాయి. ఈ శబ్దములని పరమేశ్వరుడి యొక్క డమరుకం నుంచి విన్న వాళ్ళలో పాణిని ఒకడు. ఆ పాణిని ఆ అక్షరమును గ్రహించి ఈ వ్యాకరణ శాస్త్రానంతటి తయారు చేశాడు. ఈ పాణిని రచించినటువంటి అష్టాదశ అధ్యాయి మొదలైన గ్రంథములు ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో కూడా స్టడీ చేస్తున్నారు. అంత అద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం. అటువంటి దానికి వార్తికములు రచించిన మరో మహావ్యాకరణ పండితుడు కాత్యాయన వరరుచి. ఆయన పేరే కాత్యాయనుడు, ఆయన పేరే వరరుచి. ఆ మహానుభావుడు అలా వ్యాకరణాన్ని బాగా తెలుసుకుని తన వాక్కును శుద్ధం చేసుకుని ఆ గ్రంథం రచించడం మాత్రమే కాకుండా, అంటే శాస్త్ర గ్రంథం అదంతా, అది మనం ప్రవచనాలు చెప్పుకోవడానికి లేదు. శాస్త్ర గ్రంథం ప్రవచనం ఎవరు చెప్తారు? అది కేవలం శాస్త్ర గ్రంథం. ఈ శాస్త్రము ద్వారా వాక్యాన్ని శుద్ధం చేసుకుని ఏం చేస్తాం? ఇప్పుడు అది ప్రశ్న. ఒక శాస్త్రం నేర్చుకున్నాం సంతోషం, సంగీతం బాగా నేర్చుకున్నాం, స్వరాలు ఎంత శుద్ధంగా పలకాలి, శృతి జ్ఞానం, లయ జ్ఞానం ఇవి తెలుసుకోవడానికి సంగీతం, అంతేగాని పాడడం వచ్చు కదా అని పాడేం కదా. ఆ పాటను ఎలా శుద్ధం చేసుకుంటున్నాం? సంగీత విద్య ద్వారా పాటను శుద్ధం చేసుకుంటున్నాం, లేకపోతే కన్న కఠోరం అవుతుంది వినడానికి. అందుకు సంగీత జ్ఞానము ద్వారా మన యొక్క గానం ఎలా శుద్ధమవుతుందో వ్యాకరణ విద్య ద్వారా మన వాక్కు అలా శుద్ధమవుతుంది. అందుకు మహానుభావుడైనటువంటి ఈయన వరరుచి వ్యాకరణ శాస్త్రాన్ని బాగా ఎందుకు నేర్చుకున్నాడు అంటే తన వాక్కును పూర్ణంగా శుద్ధం చేసుకోవడానికి నేర్చుకున్నాడు. ఆ శుద్ధం చేసుకుని ఏం చేశాడు? వాక్కు శుద్ధమైపోయిందని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. శుద్ధమైన వాక్కు పరమేశ్వరుని స్తోత్రించినప్పుడే సార్థకత, అది విశేషం. వాక్కు ఎందుకై ఉందయ్యా అంటే భగవంతుని స్తోత్రించడానికి వాక్కు ఉంది. జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక కేశవుణ్ణి కీర్తించున్నాడు ముకుందమాల కత్తయ్యన కులశేఖరాళ్ళు వారు. అందుకే ఆ విష్ణువుని వినిపించే నాలుకే నాలుక అని చెప్పాడు కదా ప్రహ్లాదుడు, శ్రీనాథు కీర్తించు జిహ్వ జిహ్వా. ఆ పరమేశ్వరుని కీర్తించేటువంటి నాలుకే నాలుక, ఆ మాట ఎవరు చెప్పారు? అసలు వ్యాకరణము అన్నిటికీ మూలమైనటువంటి దివ్య శబ్దములు ఏమిటి? వేదములు. ఆ వేదములే చెప్పే స్తోత్రం చేయండి, బాగుపడండి, స్తోత్రం ద్వారానే తరించుతాం. అందుకే శివే నవచ సాత్వా గిరిశాచ్ఛావదామసి అని చెప్తూ యథా నర్వమి జగద యక్ష్మగం సుమన అసత్ అని రుద్రం ప్రథమానువాకంలోనే మనకు చెప్తున్నది. శివేన వచస, శివంకరమైనటువంటి వాక్కుతో ఓ అచ్చా అచ్చా అని పరమేశ్వరుని సంబోధిస్తోంది. అచ్చా అచ్చా అనే మాట మీరు వినుంటారు ఎక్కడ? హిందీలో కాదు, సంస్కృతంలో అచ్చా అని శబ్దం ఉన్నది. అచ్చా అంటే నిర్మలుడా అని అర్థం. దాని నుంచి స్వచ్ఛము అనే మాట వచ్చింది. అచ్చా ఓ నిర్మలుడా, నిర్మలుడా, నిర్మలుడువైన నిన్ను నేను స్తోత్రం చేస్తున్నాను. ఎలాగే శివేన వచస, శివంకరమైన మాటతో. శివుడంటేనే శుద్ధము, శుభము, క్షేమము, మంగళము, పరిపూర్ణము అని అర్థం. అందుకు శివేన వచస అంటే శుద్ధమైన వాక్కుతో, మంగళకరమైన వాక్కుతో, పరిపూర్ణమైన వాక్కుతో మాట్లాడితే ఆ మాటకి శివవచనం అని పేరు. శివేన వచస, శివంకరమైన వచనంతో నిన్ను స్తోత్రం చేస్తున్నాను అంటే శివుణ్ణి స్తోత్రించడానికి శివవచనం కావాలన్నమాట. పరిపూర్ణుణ్ణి స్తోత్రించాలి, శుద్ధుణ్ణి స్తోత్రించాలి అంటే నీ దగ్గర శుద్ధత పూర్ణత ఉండాలి కదా. అందుకు నువ్వు శుద్ధత పూర్ణత సంపాదించడానికి నీకు వ్యాకరణ విద్య పనికొచ్చింది. అందుకే విద్యల పరమార్థం పరమేశ్వరుని తెలుసుకోవడం. అంతేగాని విద్యను తెలుసుకుని, పాండిత్యం తెలుసుకుని, అహంకారాన్ని పెంచుకుని పది మందిని ఏడిపించి తిరగడం కాదు, ప్రతిభా ప్రదర్శనం చేసుకోవడం కాదు, అది చెప్తున్నాడు ఈయన వరరుచి. అందుకు నేను నేర్చుకున్నటువంటి వ్యాకరణ విద్యతో, శుద్ధమైన వాక్కుతో నేను ఈ మహిమల స్థితిని చెప్తున్నాను అన్నారు. ఆయన రచించిన వ్యాకరణ శాస్త్రం పండితులు అధ్యయనం చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. కానీ ఆయన రచించిన శివస్తుతి ఉందే, అది పామరుడు సైతం ఇప్పటికీ పారాయణ చేస్తున్నాడు. అదే విశేషం. అంటే తాను శుద్ధత చేసుకుని చేసిన స్తోత్రం తర్వాతి జనులందరికీ కూడా పారాయణమైన వేద ప్రమాణమైనటువంటి మహాగ్రంథం అయిపోయింది. అదే విశేషం. అలాగ శుద్ధమైన వాక్కుతో పరమేశ్వరుని కీర్తించాలని వేదం చెప్తూ స్తుహి శృతం గత్త సదం యువానం మృగన్న భీమ ఉపహత్ను ముగ్రం అని మళ్ళీ రుద్రంలోనే చెప్పబడుతుంది. స్తుహి శృతం గత్త సదం యువానం. గర్త సదం అంటే లోతుగా ఉన్నటువంటి శివుణ్ణి స్తుహి స్తోత్రము చెయ్యు అని వేదం బోధించింది. లోతుగా ఉన్నట్టు ఆయన అంటే లోతు, ఏ లోతులో ఉన్నాడండి? గుహ లోపల ఉన్నాడు. గర్తము అంటే గుహ అని అర్థం. గుహలో ఉన్నాడు. గుహ అంటే అర్థం ఏమిటి? గుహం అంటే హృదయం. ఎందుకంటే అత్యంత లోతైన వస్తువు ఏదుంది ఈ విశ్వంలో అంటే హృదయమే లోతైన వస్తువు. ఎందుకంటే అందులో ఏదుందో మనకే తెలియదు. అది విషయం. మన హృదయంలో ఏదుందో మనకే తెలియదు, అంత లోతైనది హృదయం. అలాంటి హృదయం లోపల ఉన్నాడయ్యా పరమేశ్వరుడు. ఈశ్వర సర్వభూతేషు హృదయే అర్జున తిష్ఠతి అన్నారు కదా గీతలో. అందుకు ఆ హృదయపు లోతులో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని స్తుహి స్తోత్రం చేయు అని చెప్తున్నారు. ఆ లోపల ఉన్నవాడే విశ్వమంతా నీకు కనిపిస్తున్నాడు. అందుకే శృతం అంటే స్పష్టంగా గోచరించేవాడు. ఈ బయట కనిపించేటువంటి సూర్య చంద్ర పంచభూతాదులన్నింటిలో కూడా గోచరించేటువంటి పరమ చైతన్యం ఆయన. ఆయన హృదయపుడవుతలో ఉన్నాడు. అందుకే స్తుహి శృతం గర్త సదం అని చెప్పబడుతున్నది. అలాంటి పరమాత్మని స్తోత్రం చేయు తరించు అని వేదమాత మనకు బోధించింది గనక స్తోత్రము ద్వారానే మనం తరించగలం అని చెప్పడానికి వాక్కుని శుద్ధం చేసుకున్నటువంటి మహానుభావుడు ఈ వరరుచి ఈయనే పుష్పదంతుడు అని చెప్పబడుతున్నవాడు. అందుకు తేలిన విషయం ఏమిటంటే కాత్యాయన వరరుచి అనేవాడు గత తన పూర్వ విషయంలో పుష్పదంతుడు. అతడే శివ పరివారంలో ఉండేవాడు. అతడు ఈ శాపం చిన్న శాపం వల్ల భూమికి వచ్చి తిరిగి ఈ స్తోత్రం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. దీని అర్థం ఏమిటంటే మనం గ్రహించవలసింది ప్రతి జీవుడు ఏదో ఒక దోషం లేనిది భూమి మీదకి రాడు. అవునా లేదా? పుష్పదంతుడు వచ్చాడా వివరుడు వచ్చాడా కథ పక్కన పెడతాం. మనం అందరం కూడా ఏదో ఒక దోషం చేతే అవతరించాం. కొంత పాపం కొంత పుణ్యం ఉంటేనే మానవుడిగా పుడతారు. పూర్తి పుణ్యమైతే ఆ స్వర్గలోకంలోనే కూర్చోవాలి, పూర్తి పాపమైతే నరకలోకంలో స్థిరపడాలి. ఈ రెండూ కలిస్తేనే ఈ లోకంలోకి వస్తాం. అందుకే దేహం మిశ్రదేహం, ఈ లోకం మిశ్రలోకం, ఈ జీవుడు మిశ్రుడు. అందుకు ఇక్కడ ఉండేటువంటి వీడు ఆ దోషం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఏ దోషం చేత ఈ జన్మ పరంపరల్లో పడుతున్నాడో ఆ దోషం పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని స్తోత్రం చేస్తే ఆ దోషం నుంచి విమోచనం పొంది తను ఆ ఈశ్వర సాయుధ్యం పొందగలడు అనేది ఈ కథలన్నింటి యొక్క సారాంశం. అంతేకాదు ఇందులో ఏ కథ నిజం ఆ కథ నిజం ఇది నిజమా అది నిజమా అని సాహిత్య చర్చలు చేసి ఉన్న ఆయువంతా దానిలో వృధా చేయమని కాదు. ఇక్కడ ఒక్కటి తెలుసుకోవడం ఏంటంటే మనిషి శుద్ధి పొందాలన్నా సిద్ధి పొందాలన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కావాలి. దానికి స్తోత్రం ఆధారం. ఆ స్తోత్రం చేయగలిగే శక్తి మనకుందో లేదో గాని మహాత్ములు మన కోసం చూపించారు. అందుకేనేమో పాపం అమ్మవారు కూడా శాపం పెట్టి పంపించారు వీడిని. అలా వస్తే మనకు చక్కని మార్గం చెప్తాడని. ఎందుకంటే ఆ లోకపు సంస్కారం లేనివాడు ఆ పరమేశ్వరుని స్తోత్రం చేయగలడా చెప్పండి? అందుకు పరమేశ్వర సాన్నిధ్యపు సంస్కారం ఉన్నవాడు మాత్రమే పరమేశ్వరుని అంత అద్భుతంగా స్తోత్రం చేయగలడు. గనక ఆయన అలా వచ్చి ఈ ప్రపంచం యొక్క కాలుష్యాన్ని చూసి దీని నుంచి విమోచనం పొందాలనే తపనతో చేసిన స్తోత్రం పట్టుకుంటే మనం తప్పకుండా దీని నుంచి విమోచనం పొందగలం. అవునా లేదా? తానిక్కడికి వచ్చాడు, మనతో పాటే ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీని నుంచి ఎలా బయటపడాలా అని ఒక చక్కని పడవ తయారు చేసుకుని ఆయన బయటపడిపోయాడు. ఆ పడవ పట్టుకుని ఆయన వెళ్ళిపోలేదు, అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. మనం ఆ పడవ పట్టుకుని మళ్ళీ తరించుకోవాలి. అలాంటి పడవ శివమహిమ స్తుతి. దీన్ని మనం ఆధారం చేసుకుని తరించుకోగలం. కనుక మనకి అన్ని రకాల పరిశోధనలు చెయ్యగా చెయ్యగా తేలిన విషయం ఏంటంటే అన్నిటినీ మనం అంగీకరిస్తూనే ప్రయోజనం ఏమిటి, మహాత్ములు ఎందుకు చెప్పారు అనేది ముందు గ్రహించి రచించిన వాడు కాత్యాయన వరరుచి అనే మహాత్ముడు అని మనం చివరికి ప్రతిపాదన చేసుకున్నాం. అందుకు ఆ వరరుచి మహాత్ముని మనం స్మరించుకోవాలి. ఈ పరిశోధన చేసినటువంటి మహాత్ములు ఒక గొప్ప ఉపాసకులు, మహాపండితులు. నిత్యం మహాత్ములు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. వారు కొందరు ప్రసిద్ధిలోకి వస్తే కొందరు ప్రసిద్ధిలోకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటి ఒక మహాత్ములు పరిశోధించి పరిశోధించి ఇది వరరుచి రచించారు అని చెప్పారు. ఆ మహాత్ములు ఈ హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. వారి పేరు ఒక్కసారి స్మరించుకోవాలి. వారు బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారని. ఆయన గొప్ప శ్రీ విద్యోపాసకులు. వారు పరిశోధించి చెప్పారు ఈ వరరుచి అనేవారు రచించారని. దానికి ఆయన అనేక ప్రమాణాలు చూపించారు, వ్యాకరణ ప్రమాణాలన్నీ పండితులోకాన్ని మెప్పించడానికి. నేను ఆ వ్యాకరణ ప్రమాణాలన్నీ చెప్పడం మొదలు పెడితే దానికి 7 రోజులు అవుతుంది. అనవసరంగా ఆవలింతలు వస్తాయి వ్యాకరణ శాస్త్రం చెప్తే, అంతకుమించి మరే విధం. అందుకోసం మొత్తంగా సారాంశం మనకు తెలిసిపోతే చాలు. మహాత్ములు కష్టపడి 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 ఒక విషయం చెప్తారు, ఆ విషయం మనం పట్టుకుని ధరించిపోతాం. అందుకు వరరుచి పుష్పదంతుడు అని వారు ప్రతిపాదించారు. ఈ ఇతర కథల ద్వారా దాని పరమార్థం ఏంటంటే మన భావనతో మనం గ్రహించాలి. అది ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందుకే పుష్పదంతుడిగా ప్రసిద్ధమైనటువంటి ఈ కాత్యాయన వరరుచి అందించినటువంటి ఈ దివ్య స్తోత్రాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఇది శివ మహిమ్న స్తుతి అని చెప్పబడుతుంది. మహిమ్న అంటే అర్థం ఏమిటి అంటే మహిమా సంబంధమైనది. మహిమ అనగానే అందరికి అర్థమైపోయి ఉంటుంది. మహిమ అంటే పరమేశ్వరుని యొక్క శక్తి, పరమేశ్వరుని యొక్క ప్రశస్తి ఇవన్నీ కూడా. తన దగ్గరున్న శక్తిని పరమేశ్వరుడు బయట పెడితే మహిమ అన్న. అంతేకాకుండా ఎవరికీ సాధ్యం కానిది ఎవరైనా సాధ్యం చూపిస్తే దానికి మహిమ అని అంటాం. అందుకు పరమేశ్వరుడికి సాధ్యం కానిది ఏదీ లేదు, ఆయనకి సాధ్యమయ్యేది అందరికీ సాధ్యం కాదు. అందుకే శివుడు అంటేనే మహిమ, శివుని ప్రతిచేత మహిమ. అందుకు శివుని తత్వము మహిమామయం, శివుని గుణం మహిమామయం, శివుని నామం మహిమామయం, శివుని లీలలు మహిమామయం. అందుకు ఆయన లీలలు, ఆయన నామము, ఆయన రూపము, ఆయన గుణములు ఇవన్నీ కూడా మహిమ అని చెప్పబడుతున్నది. అలాంటి మహిమని స్తోత్రం చేస్తున్నాడు ఆయన, శివ మహిమ్న స్తవః అని అర్థం. పైగా ఏ స్తుతి చదివితే శివ మహిమ మనకు లభిస్తుందో అది. అందుకు ఆ శివ మహిమ దీనిలో నింపేశాడు ఆయన. ప్రతి శబ్దంలో శివునికి సంబంధించిన అన్ని మహిమలు ఉన్నాయి. అంటే శివ మహిమ అంటే మనకు శివత్వం ఇవ్వగలిగే మహిమ ఏ స్తోత్రంలో ఉందో అది శివ మహిమన స్తుతి అని కూడా అనవచ్చు. మనకు శివత్వం ఇవ్వడం అంటే అర్థం ఏమిటి, శివం అంటే అర్థం ఏమిటి చెప్పుకున్నాం, మంగళమని, శుభమని, క్షేమమని, భద్రమని, అదే విధంగా శాంతం అని, పరిపూర్ణత అని చెప్పుకున్నాం. ఇవన్నీ ఇవ్వగలిగే మహిమ ఈ స్తోత్రంలో ఉంది అని అర్థం అనమాట. అంటే మనకు కావలసిన మంగళములన్నీ కూడా ఇందులో లభిస్తున్నాయి. అందుకు అన్ని మంగళములు ఇవ్వగలిగే మహిమ ఏ స్తోత్రంలో ఉందో ఆ స్తోత్రము శివ మహిమ్న స్తవము అని చెప్పబడుతున్నది. ఆ పేరే అంత అందంగా కూర్చబడినటువంటిది. ఈ స్తోత్రం గురించి చెప్తూ మనం ఎన్ని స్తోత్రాలు చేయనీయండి, ఈ స్తోత్రం ప్రత్యేకత దీనిదే. అందుకే ప్రధానంగా ఆయన రచించింది 31-32 శ్లోకాలని చెప్పినప్పటికీ తర్వాత ఈ శ్లోకం యొక్క మహిమను చెప్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కలిపితే 42 శ్లోకాలు మనకి ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. ఆ శ్లోకం మహిమ తెలిసిన మహాపండితులు మరికొంతమంది రచించి అందులో పెట్టవచ్చు. మనకి అత్యంత ప్రాచీనంగా దొరుకుతున్న శిలా స్తోత్రములలో ఈ మహిమన స్తుతి ఒకటి. శిలా స్తోత్రం అంటే రాతి మీద చెక్కిన స్తోత్రములు. మనకి ఇప్పటికీ కొన్ని ఆలయాలకు వెళ్తే స్తోత్రాలు రచించి ఉంటాయి. అలాగే ఏనాటి కాలంలోనూ మనకి ఓంకార క్షేత్రమని చెప్పబడుతూ ఉజ్జయిని దగ్గర ఇండోర్ మధ్యప్రదేశ్ అక్కడ ఓంకార క్షేత్రం ఉంది. దాన్ని ఓంకారం అమరేశ్వరం అని మనకు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కూడా చెప్తారు. ఆ ఓంకారం దగ్గర అత్యంత ప్రాచీనమైన ఒక శిల ఉన్న శిలా ఫలకం ఉంది. ఆ శిలా ఫలకం మీద స్తోత్రం రచింపబడింది. ఆ స్తోత్రంలో మాత్రం 31-32 శ్లోకాలు మాత్రమే లిఖించబడి ఉన్నాయి. కానీ గ్రంథాలలో మనకు 42 దొరుకుతున్నాయి. అంటే అర్థం అటు తర్వాత ఈ స్తోత్రం యొక్క గొప్పతనం తెలిసిన పండితులు ఈ స్తోత్రం యొక్క విశిష్టతని దీనికి కలుపుతూ మరికొన్ని స్తోత్రములు రచించారు. వాళ్ళందరూ కూడా దీని విశిష్టత తెలిసిన వాళ్ళు, దీనిని సాధించి అనుభవించినటువంటి వాళ్ళు. అందుకే ఈ స్తోత్రం పారాయణ చేసి చూడండి ఎలాంటి అనుభవాలు వస్తాయో, ఆశ్చర్యకరమైన అనుభవాలు వస్తాయి. అలాంటి అనుభవాలు ఉత్తరాదిలో చాలా మంది పొందుతున్నారు. శివునికి దీనితో ఉపచారాలు కూడా చేస్తారని ముందే చెప్పుకున్నాం. వాళ్ళు చెప్తారు, మహేశాన్నాపరో దేవో మహిమ్నో నా పరాస్థితి, అఘోరం అఘోరాన్నా పరో మంత్రో నాస్తితత్వం గురు పరం అని. అంటే మహేశ్వరుణ్ణి మించిన దైవం లేదు, అఘోర మంత్రానికి మించిన మంత్రం లేదు, గురువుని మించిన తత్వం లేదు, మహిమ్న స్తోత్రానికి మించిన స్తోత్రం లేదు అని దీని యొక్క అర్థం. అంటే అంత గొప్ప స్తోత్రం యొక్క లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. తర్వాత వచ్చిన స్తోత్రములే మిగిలినవన్నీ కూడా. అందుకు ఈ లక్షణం నుంచి వచ్చినవి గనక ఇది మూలం. మూలం ఎప్పుడు మహాశక్తివంతంగా ఉంటుంది. అందుకు అన్ని స్తోత్రాలకి స్ఫూర్తినిచ్చి చివరికి మన భారత జాతికే స్ఫూర్తినిచ్చిన ఆదిశంకరులకే స్ఫూర్తినిచ్చిన స్తోత్రం ఇది అంటే ఇంకా చూసుకోండి అంత విశిష్టమైనది. అందుకే దీక్షాదానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికా క్రియా మహిమ్నస్తవ పాఠస్య కళాం నార్హంతి షోడశీం అన్నారు. అంటే ఏదైనా ఒక దీక్ష గాని, నియమపాలన గాని, దానం గాని, తపస్సు గాని, తీర్థయాత్రలు గాని, జ్ఞానం గాని, యాగం గాని, యోగం గాని, ఇవన్నీ కూడా శివ మహిమ్న స్తోత్రంలో 16 వంతుకు కూడా సరిపోవు అని చెప్పారు. అంటే వీటన్నిటి రహస్యాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఇది చెప్పడం ఏంటంటే ఇంత గొప్పది అని నమస్కరించడమే కాదు, ఆ గొప్పతనం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఇందులో వేద రహస్యాలన్నీ నిక్షిప్తం చేశాడు. అంటే వేదముల్లో వర్ణించబడ్డ శివతత్వాన్ని అంతటి లాక్కొచ్చిందని చూపిస్తున్నారు. 2 పురాణముల్లో, తంత్రశాస్త్రాల్లో, యంత్ర విద్యల్లో ఉన్నటువంటి శివుడి విషయాలు చెప్తాడు. శ్రీచక్ర రహస్యాలు కూడా నిక్షిప్తం చేశాడు మహానుభావుడు. ఇలాంటి శ్రీ విద్యా మొదలైనటువంటి మంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలు నిక్షిప్తం చేశాడు. మరోవైపు యజ్ఞయాగాది కర్తువుల యొక్క రహస్యాలు ఈ స్తోత్రముల్లో ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. యజ్ఞముల్లో యాగముల్లో ఉండేటువంటి ఆ క్రియా రహస్యములు, వాటి యొక్క ప్రయోజనములు, వీటన్నింటిని కూడా మేళవించి ఇందులో చూపిస్తాడు. అందుకే ఈ స్తోత్రం చదివితే మన యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. యజ్ఞముల్లో చెప్పబడినటువంటి విశేషాలన్నీ ఉన్నాయి. అలాగే మంత్రములు, రుద్రాది మంత్రములు, రుద్ర నమక మంత్రములు మొదలైనవన్నీ ఉన్నాయి. అవి ఇంకా నేర్చుకుని చదివితే ఎక్కడైనా స్వరలోపం వస్తే ప్రమాదం మనకి. కానీ ఇదైతే ఆ బాధ లేదు, కాస్త కూడబొలుక్కును, ఎలాగోలా చదువుకోవచ్చు. ఎందుకంటే స్తోత్రం కనుక మంత్రానికి ఉండేటువంటి నియమాలు దీనికి ఉండవు. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఈ స్తోత్రాన్ని కష్టపడు, కూడబొలుక్కును, గురువుడి దగ్గర నేర్చుకుని చదువుకోవడం చాలా ముఖ్యం. ఆ చదివినప్పుడు నమో నోధిష్టాయ ప్రియ దవదభిష్టాయ చ నమో అనే స్తోత్రం వస్తుంది, ఇందులోనే వస్తుంది. ఉదాహరణకు చూపిస్తున్నాను, ఇది చదువుతున్నప్పుడు మీకు రుద్రం చదివినట్టే ఉంటుంది పూర్తిగా. అలాగే రుద్రంలో చెప్పబడ్డ శివతత్వానికి సంబంధించిన దివ్య శబ్దములు భవ శర్వ రుద్ర మొదలైన రహస్యములు చెప్పబడ్డాయి. అందుకే ఇటు వేద రహస్యం, అటు యజ్ఞ రహస్యం, ఇటు యోగ రహస్యం, అటు ఓంకార తత్వం. ఒకటేమిటండి, మొత్తం వైదికమైనటువంటి భారతీయ సాధన రహస్యాలన్నీ కూడా ఈ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు. కనుకనే దీనిలో 16 వంతుకి వేరీ సరిపోవని చెప్పారు. ఇదేదో అతిశయోక్తి, ఎగ్జాజరేషన్ కాదు, అనుభవించిన వాడు చెప్పేటటువంటి విషయం. అలాగే చెప్తూ ఇటువంటి దివ్య స్తోత్రం కుసుమ దశల నామా సర్వ గంధర్వ రాజ శిశు శశిధర మౌళే దేవదేవస్య దాసః. పుష్పంతరుడే పేరునటువంటి గంధర్వరాజు శిశు శశిధర మౌళి యొక్క దాసుడు అన్నాడు. శిశు శశిధరుడు, అంత మంచి మాట చూడండి. శిశు శశి అంటే బాలచంద్రుడు అని, శిశు అంటే బాల, శశి అంటే చంద్రుడు. దాన్ని ధరించిన వాడంటే బాలచంద్రధరుడు, అంటే చంద్రశేఖరుడైన శివుని యొక్క దాసుడైన పుష్పంతరుడు రచించాడు అని చెప్పబడుతున్నటువంటి ఈ దివ్య స్తోత్రమే. దీని గురించి కాశ్మీర శైవ సిద్ధాంతంలోని కాశ్మీర మహాభక్తులు ఏం చెప్పారంటే, ఈ స్తోత్రానికి వాళ్ళు పెట్టిన పేరు సిద్ధస్తోత్రం అని పేరు. దీనికి సిద్ధస్తోత్రం అంటే ఈ స్తోత్రంలో ఉన్నవన్నీ సిద్ధమంత్రాలు. సిద్ధమంత్రాలు అంటే వాటిని ఉచ్చరించడం మాత్రం చేత సిద్ధి కలుగుతుంది. అలాంటి మహామంత్రమల్ని సిద్ధమంత్రములు అని వైదిక వాంగ్మయం మనకు చెప్తున్నది. అలాంటి సిద్ధం శక్తి కలిగినటువంటి స్తోత్రం కనుక దీనికి సిద్ధస్తోత్రం అనే పేరు వాళ్ళు అంటారు. దానికి మనకి ఇక్కడ సిద్ధగంధర్వరాజా అని కూడా కొందరు చెప్పడం జరిగింది. అంటే సిద్ధి కలిగినటువంటి స్తోత్రం కనుక సిద్ధస్తోత్రము అని కూడా చెప్పబడుతున్నది. అసలు స్తోత్రమే ఉన్నదండి చాలా గొప్ప ప్రక్రియ. స్తోత్రం లేకపోతే భగవంతుని యొక్క మహిమ మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? భగవంతుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేది స్తోత్రం మాత్రమే. స్తోత్రం చేస్తే దైవం సంతృష్టి చెంది మనల్ని అనుగ్రహిస్తాడు. దేవతలు స్తుతి ప్రియులు, స్తోత్ర ప్రియులు. అందుకే మనకి స్తోత అనేటటువంటి వాడు తప్పకుండా యజ్ఞంలో ఉంటాడు. వాడు వాడు సామగానంతో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసి వశ్యం చేసుకుంటాడు యజ్ఞంలో. అప్పుడు ఆ దేవత అనుగ్రహించి యజ్ఞ ఫలం ఇస్తుంది. అందుకే స్తోత్రం అనేది యజ్ఞానికి పరిపూర్ణ ఫలాన్ని ఇస్తుంది స్తోత్రం. అది విశేషం. ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞం చేశారో ఆ దేవతని స్తోత్రం చేస్తే దేవత సంతోషిస్తాడు. పొగిడితే సంతోషించిన వాడు ఎవడండి? ఎవడైనా సంతోషిస్తాడు. ఎంత నాకు పొగడ్తానంటే పడవండి అంటే వెంటనే ఆ విషయం మనం తెలుసుకుని పొగడ్తానంటే పడనివాడా అని పొగిడితే వాడు సంతోషిస్తాడు. అది లోకంలో ఉండేటువంటి విశిష్టత. అందుకే పొగడ్త ఉంటే ఎవడైనా పొంగుతాడు, సహజం. అది లోకం యొక్క నైజం. ఎందుకు? అది జీవలక్షణం, అది ఎక్కడ పోదు. అందుకు పొగడ్తకు లొంగిపోవడం అంటే తప్పేం కాదండి. వాడు అబద్ధ పొగడ్తకు పొగిడినా లొంగిపోయాడంటే మూర్ఖుడు, కానీ వాడు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి పొగిడితే సంతోషించిన వాడు ఎవడు. అందుకే పొగడ్తకి సంతోషిస్తుంది మనస్సు ఎవరిదైనా. అది దేవలక్షణం, దేవతా లక్షణం. పొగిడినా కూడా సంతోషించలేదంటే వాడు దౌర్భాగ్యాన్ని మనమే వాళ్ళు. అందుకు అది దేవతా లక్షణం, పొగడ్తకి సంతోషించడం అనేటువంటిది. ఎంతో కొంత వాడిలో దివ్య లక్షణం, దైవీ గుణం ఉంటే పొగడ్తకి సంతోషపడతాడు, దేవత కూడా పొగడ్తకి సంతోషింపబడతాడు. అందులో సందేహం లేదు. మీరు ఎన్ని లాజిక్లు తీసినా, దీనిలో తక్క వితర్కాలు చేసినా, స్తోత్రం చేస్తే దైవం సంతోషిస్తుంది అనడంలో అబద్ధం ఏమాత్రం లేదు, అతిశయోక్తి అంతగానే లేదు. అందుకే మనకి ఏ పురాణం తెలియవేసినా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఏదో ఒక స్తోత్రం. భాగవతం ముట్టుకుంటే కృష్ణుడు పొట్టలో ఉన్న దగ్గర నుంచి నిర్యాణానికి వెళ్లే వరకు స్తోత్రాలే, కృష్ణ స్తోత్రాలే కనపడ్డ ప్రతి వాళ్ళని స్తోత్రం చేశారు. అవునా లేదా? ఇక రామచంద్రమూర్తికి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి? ఇక మహాభారతంలో భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇవ్వలేదా? శివసహస్రనామ స్తోత్రాన్ని ఇవ్వలేదా? నామాన్ని కూడా స్తోత్రంగా వాడారు. అక్కడ విశేషం అందులో నామములన్నీ స్తోత్రములే కదా, పరమేశ్వరుని యొక్క గుణమహిమల్ని కీర్తించినవి అవన్నీ కూడా. అందుకు భగవత్ కీర్తనకు ఉన్నటువంటి విశేషం అది, అది స్తోత్రం ద్వారా మనకి చెప్పబడుతున్నది. అందుకే స్తోత్రం ఏమిటి అంటే, స్తోత్రానికి ఇచ్చిన స్థానం ఏమిటంటే మొత్తం వాక్కులంతటినీ మనం సరస్వతి రూపంగా చూస్తే సరస్వతీదేవిలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క రకమైన వాక్కు అని వర్ణిస్తారు మహర్షులు. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గంధర్వ విద్యా కళాకంఠనాళం త్రివేదీ వడింసార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృక్త రంగాం అనేక విచార క్రియా హోమ ధూమావళి మేచకాధంబ రోమ్నాయ రోమావళి ముని శ్రీనాథుడు చింతామణి సరస్వతిని స్తోత్రం చేస్తూ చెప్తాడు. అందులో అమ్మా నీ కంఠనాళం గాంధర్వ విద్య, అందులో ఉన్నటువంటి మూడు గీతలున్నాయే అవి రుక్యజుస్సామములనే మూడు మంత్రములమ్మా అని అమ్మ యొక్క శరీర భాగంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క విద్య అని చెప్పారు. అలా మన పూర్వీకులు అమ్మ యొక్క సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని చెప్తూ, సరస్వతి అంటే వాగ్దేవత, ఆ వాగ్దేవత స్వరూపంలో స్తోత్రం అనే వాక్కు అమ్మ యొక్క ఏ అవయవంలో ఉన్నది అంటే స్తోత్రం దేవి రసాప్రోక్త అని చెప్పబడుతున్నది. అంటే స్తోత్రం సరస్వతీదేవి నాలుక అని చెప్పారు. అన్నిటికన్నా వాక్కు బయటకు రావడానికి ప్రధానమైన కారణం అదే కదండి. కనుక అమ్మకి జిహ్వ స్థానంలో ఉంది.